ఈ రోజు మనం మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చాలా సెర్మన్స్ చెప్పారు. కొండ మీద చెప్పినటువంటి ప్రసంగం, ఆ కొండ మీద చెప్పిన ప్రసంగం మనం చాలా సార్లు విన్నాము. కొండ మీద ప్రసంగం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రసంగం కూడా మనందరికీ తెలుసు. దాని మీదే ధ్యానం చేసుకున్నాం మనం గత 2 నెలలుగా. బైబిల్ స్టడీలో కూడా దాని మీద ధ్యానం చేస్తాం. దానిలో కొన్ని విషయాలు ఈ రోజు ధ్యానం చేసుకున్నాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకునిచ్చినమయ్యా. ఇదిగోనైన ప్రభు, ఈ ఉదయకాల సమయం ముందు మమ్మల్ని అందరం ఏకముగా కూర్చి నిన్ను ఆరాధించుటకు, నీ లేఖన సత్యాలు తెలుసుకున్నటకు, నిన్ను ప్రార్థించుకున్నకు నీవు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకునిచ్చినాం. ఇదిగోనైన ప్రభు, ఈ యొక్క బైబుల్ వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా ఆ మర్మములు తెలుసుకున్నటకు నాయన ప్రభు, నన్ను నీ సులుచాటును మరుగుపరిచి నీవే నా ద్వారా మాట్లాడమని, మేమందరం కూడా ఈ సత్యాలు తెలుసుకుని మా జీవితాలకు అన్వయించుకుని మీకు నమ్మకమైన సాక్షులకు బ్రతుకు మీరే మాకు సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామములో ప్రార్థిస్తూ వేడుకునుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్లండి, మనకి నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రసంగం చేస్తారు. దానికి ముందుగా అంటే మనకి 4వ అధ్యాయంలో ముందుగా ఆయన సువార్త ప్రకటన చేస్తారు. ఆ సువార్త ప్రకటన విని అది నమ్మి ఆయనను వెంబడించిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రసంగం చేసినట్టుగా మనం ఈ బైబిల్లో చూస్తాము. ఈ 5, 6, 7 3 అధ్యాయాల్లో కూడా ఆ కొండ మీద ప్రసంగం గురించి చెప్పబడుతుంది. ఈ కొండ మీద ప్రసంగంలో దేవుని యొక్క నీతి, అదేవిధంగా ఆధ్యాత్మికులకు ఇది మూలస్తంభం అని చెప్పొచ్చు ఈ యొక్క ప్రసంగాన్ని. దీంట్లో ఆయనను వెంబడించిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులుగా చేయాలి అనే కాన్సెప్ట్ తోటి మనకి ప్రసంగం అంతా కూడా ఆయన మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సువార్త చెప్పటం వేరు, సువార్త విన్నవారిని శిష్యులుగా తయారు చేయటం ఇది 2వ అంశంగా ఉంటుంది. ఆ శిష్యులుగా తయారు చేసే పద్ధతిలో చెప్పినటువంటి ప్రసంగంగా మనం దీన్ని చూడవచ్చు. దీంట్లో శిష్యులుగా తయారు చేయాలని ఆయన చెప్పిన ఈ ప్రసంగంలో శిష్యులుగా అవ్వబోయే యొక్క ప్రజలు వాళ్ళందరూ కూడా ఆ క్యారెక్టర్లో ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యాటిట్యూడ్స్ బిహేవియర్లో ఏ విధంగా ఉండాలి, యాటిట్యూడ్స్లో ఏ విధంగా ఉండాలని చెప్తూ ఈ యొక్క ప్రసంగం అంతా సాగుతుంది. దీంట్లో ప్రధానమైన అంశాలు ఈ యొక్క ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆ ప్రసంగంలో రైచియస్నెస్ యొక్క నీతి, అదేవిధంగా లవ్, నెక్స్ట్ వినయము, నెక్స్ట్ ప్రార్థన, అదేవిధంగా జడ్జింగ్ అదర్స్, ఎదుటి వారికి తీర్పు తీర్చే పద్ధతి, విశ్వాసంలో ఏ విధంగా ఉండాలి, లివింగ్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్, ఆ విశ్వాసంలో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా దేవుని రాజ్యం, వీటన్నిటి గురించి కూడా చెప్పబడింది. వీటన్నిటిలో ఒక ప్రార్థన అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాము. ప్రార్థన అనే అంశాన్ని ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చెప్పే సందర్భంలో లోకాసువార్తలో కూడా ఇదే కాంటెక్స్ట్ మనకి కనబడతా ఉంటది. లోకాసువార్త 11వ అధ్యాయంలో కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభు అని శిష్యులు అడుగుతారు, అయ్యా యోహాను గారు ఆ శిష్యులకి ప్రార్థన నేర్పించారు కదా, మాకు కూడా ప్రార్థన నేర్పించమని దాంట్లో అడిగినట్లుగా ఇదే ప్యారబుల్ కూడా మనకి లోకాసువార్త 11వ కనపడుతుంది. మనకి నా ప్రార్థన ఎలా చేయాలని అడిగినప్పుడు మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 15వ వచనం ఈ యొక్క 10 వచనాల్లో చాలా క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడతారు. ప్రార్థన ఎలా చేయాలి అనే వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఎలా చేయాలనేది ముందు చెప్పకుండా ముందు కండిషన్స్ ఏముంటే ఏ విధంగా చేయకూడదు అనేది కూడా 2 వచనాలు మనకి చెప్పినట్టుగా చూడొచ్చు. మొట్టమొదటి, ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు అంటే మనకు తెలుసు అప్పటి కాలంలో అక్కడ పరిసయ్యులు గాని శాస్త్రులు గాని లేదా ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలా మంది అక్కడ వేషధారుల వలె, అంటే వాళ్ళు సమాజ మందిరాల్లో బోధించడం లేదా వీధుల్లో బోధించడం, బిగ్గరగా బోధించడం, అంతా కూడా వేషధారణ. అంటే వాళ్ళ ఇంటర్నల్ యొక్క స్థితి, ఆత్మీయ స్థితి లేకుండానే కేవలం వాళ్ళ పెదవులతో ప్రార్థించే వాళ్ళుగా లేదా బోధించే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వారిని బట్టి అక్కడ కంపేర్ చేస్తూ అప్పుడు ఐఎస్ ప్రభు గారు మాట్లాడిన మాట వేషధారుల వలె ఉండవద్దు అని క్లియర్ గా చెప్తున్నారు. అదేవిధంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు సమాజ మందిరాల్లోనూ విధులములలో ఎదురు వరకు కనిపించాలని ప్రేర్ చేయకూడదు అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆ 2 విషయాలు చెప్పి ప్రార్థన ఏ విధంగా చేయడానికి 9వ వచనం నుంచి 13వ వచనం మధ్యలో చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. పరలోకముందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకముందున నెరవేరును గాక, అనుదినాహారం నేడు మాకు దయచేయము, రుణస్తులను క్షమించిన ప్రకారం మరణము క్షమించము, మమ్ము శోధన నుండి దాకా దుష్టి నుంచి మమ్మను తప్పించుము అనేది ఇక్కడ ఒక 5 పాయింట్స్ గా మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క ప్రార్థననే మొట్టమొదటి దేవుణ్ణి స్తుతించడం, ఆ యొక్క పరలోకంలో ఉన్న తండ్రిని యేసుక్రీస్తు ప్రభు వారు స్తుతించడం. ఆయన సిలువుకు అప్పగింపబడే ముందు కూడా, తండ్రి నీవు నాకు అప్పగించిన పని అంతటిని ముగించి నిన్ను మహిమపరుస్తున్నాను స్తుతిస్తున్నానని చెప్పి ఆయన స్తుతులు చెల్లించినట్టు కూడా, అంటే ఆయన ప్రార్థనలో కూడా ఆయన స్తుతించినటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా సబ్మిషన్, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో ఏ విధంగా అయితే నెరవేరుతుందో ఇక్కడ కూడా ఆ విధంగా నెరవేరును గాక అని ఒక సబ్మిషన్, ఆ సమర్పణ అనేది కూడా దాంట్లో మనం చూస్తాం. మూడోది డిపెండెన్స్, ఆధారపడటం. మన ప్రతి విషయాన్ని కూడా దేవునిపై, తండ్రిపై ఆధారపడాలి అనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి కాంగ్రెస్ ఆ యొక్క జనసమూహం అంతటికి గుర్తు చేసిన విషయాన్ని మనం చూడొచ్చు. డిపెండెన్స్, డిపెండెన్స్ తో కూడా మనకి ఏం చెప్తున్నారు, ఒకటే మనం ఈ రోజు చేసిన ప్రార్థనకి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చెప్పిన ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది. డిపెండెన్స్ అనే దగ్గర మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మేము రోజు చేసేటువంటి భోజనం ఈ రోజుకి మాకు దయచేయండి అని, అంటే అక్కడ వరకే మన డిపెండెన్స్, మన నీడ్స్ అనేది అక్కడ వరకు అడిగినట్లుగా, అంతే తప్ప వేరే ప్రొలాంగ్గా అడిగినట్లు అక్కడ కూడా మనకి కనపడలేదు ప్రేయర్ లో. నెక్స్ట్ 4th వన్, ఫర్గివ్నెస్, క్షమాగుణం. మేము నా రుణస్తులను నేను క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, అంటే ఫర్గివ్నెస్. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనలో, మా ప్రార్థనలో ఫర్గివ్నెస్ అనేది తప్పనిసరిగా ఉండాలనేది ఇక్కడ అడిగిన వారికి ఆ యొక్క జనసమూహాన్ని చెప్పిన సందర్భంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము, డైరెక్షన్, ఆ శోధనలో పడిపోకుండా తప్పించుకునే మార్గాన్ని మాకు చూపించమని, ఆ గైడెన్స్ లేదా డైరెక్షన్ మనకి మార్గదర్శకత్వం ఇవ్వమని, ఆ ప్రార్థనలో ఇవన్నీ కూడా 5 పాయింట్స్ కూడా కవర్ అయ్యేలాగా మనం ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమూహం అంతటికి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మనం బైబిల్లో అసలు ప్రార్థనలో ఎవరు చేశారు, వాళ్ళ ప్రార్థన ఎటువంటి ప్రార్థన దేవుడు విన్నారు, ఆ ప్రార్థనకి ఎటువంటి జవాబు ఇచ్చారు, అదేవిధంగా ప్రార్థన చేయకపోవటం వల్ల ఎవరైతే నష్టపోయారో దీంట్లో, ఆ ఎందుకు నష్టపోయారు అనేది కొన్ని 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 విషయాలు మనం ఎగ్జాంపుల్స్ చూసుకుని మనం ప్రార్థన ఎలా చేయాలనేది మనం ముందుకు వెళ్ళాము. మొట్టమొదటిగా ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన చేసి దేవుడి నుంచి జవాబులు పొంది ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరు అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా చూస్తే అసలు ఈ ప్రార్థన అనేది మనకి ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండం 4:26లో మనకి కయీను హేబెలు అవదంతం జరిగిపోయిన తర్వాత షేతు కుమారుడు పుడతారు మన ఆదాము గారికి. షేతుకి ఎనోష్ అనే కుమారుడు పుడతారు. ఎనోష్ అనే కుమారుడు పుట్టిన తర్వాత ఈ భూమి మీద ప్రార్థించడం అనేది ప్రారంభమైంది. అంటే సృష్టి ప్రారంభించిన తర్వాత జరిగిన మొట్టమొదటి ప్రార్థనగా మనం దాన్ని ఆదికాండం 4:26లో చూడొచ్చు. మనం ఈ ప్రార్థనలో శక్తివంతమైన ప్రార్థన లేదా ప్రార్థన ద్వారా ఫలించే ప్రార్థన చేసిన వాళ్ళు ఉదాహరణగా చూసినట్టయితే మొట్టమొదటిగా అబ్రహాము, మన ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్, జనములకు తండ్రిగా అయిన మనం చూస్తాము, విశ్వాసులకు తండ్రిగా. ఆదికాండం 18:16-33 మధ్య చెప్పినటువంటి ఉదంతం, సుదమాలో పాపం బాగా విస్తరించి పాడైపోయిన సందర్భంలో దేవుడు ఈ సుధమ్మ పాపము ఇలా ఉంది, సుధమ్మను నేను నాశనం చేయాలనుకుంటున్నాను, కానీ నాశనం చేసే విషయాన్ని నేను ఇతని దగ్గర దాయిస్తానా దాయకూడదు కదా అని చెప్పి అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం అక్కడ బార్గెనింగ్ చేస్తాడు. ఇంటర్సెషన్ అంటే ఒక మధ్యవర్తిత్వంలాగా, అయ్యా అక్కడ ఒక 50 మంది నీతి మంత్రులు ఉండే దాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అక్కడ ప్రభువుని అడిగినట్లుగా మనం ఆ వాక్యంలో చూస్తాము. అలా అడుగుతూ చివరి 10 మందికైనా నువ్వు నాశనం చేయకుంటావని అలా అడిగిన దానిని బట్టి ఆ యొక్క ఆ సుధమ పట్టణంలో ఉన్నటువంటి నీతి మంత్రుడైన మన అబ్రహాము గారి అనే కుమారుడైనటువంటి లోతు ఆ కుటుంబాన్ని దేవుడు మరి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించినట్లుగా, ఆ ఉగ్రత నుంచి తప్పించుకుని వెళ్ళటానికి మార్గం చూపించినట్లుగా మనం చూస్తాం. ఆ లోతు భార్య మళ్ళా వెనక్కి తిరిగి ఉప్పు సమయమైన ఉదంతం మన అందరికి తెలుసు, కానీ ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని యొక్క దేవుని ద్వారా మార్గం చూపించబడి సుధమ నుంచి విడిపించబడినటువంటి కుటుంబం, లోతు కుటుంబం ఆ విధంగా రావడానికి కేవలం అబ్రహాం యొక్క ప్రార్థన, దేవుడి దగ్గర మధ్యవర్తిత్వం చేసిన ప్రార్థన అని మన యొక్క చూడొచ్చు. అలాగే రెండవదిగా మోషే గారి ప్రార్థన. మోషే గారు కూడా Nirgamakanda 32:9-14 మధ్యలో ఇస్రాయేలీలందరూ మనకి అక్కడి నుంచి ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి దేవుని బాహుబలం చేత విడిపించబడి బయటకు వచ్చిన తర్వాత ఇస్రాయేలీలు ప్రతి దానికి ఆ సనగుడు ఆ దేవుడి మీద ఆ విధంగా చేసిందని బట్టి దేవుడు వారి మీద కోపంతో వాళ్ళని వాళ్ళు చేసిన పాపాలను బట్టి ఆయన మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. సర్వమకాండ 32:9-4 దీంట్లో ఒక వచనం నేను చదువుతాను. దాంట్లో ఇక్కడ మోషే గారు కూడా, అయ్యా నీవే నీ బాహుబలం చేత అక్కడ ఎన్నో అద్భుత కార్యములు, ఆ యొక్క ఐగుప్తులు వారందరికీ తెగులు సంభవించి వీరిని ఇస్రాయేల్ ప్రజలను విడిపించి తీసుకొచ్చిన నీవే ఇలాగ చేస్తే మరి ఆ ఫిలిస్తీన్లు గాని చుట్టుపక్కల వాళ్ళు గాని ఏమనుకోవాలి, దయచేసి వీళ్ళని విడిచిపెట్టమని చేసినటువంటి ఆ యొక్క మీడియేటింగ్ ప్రార్థన అనేది దేవుడు విని ఇస్రాయేల్ మీద కరుణించి ఆ ఉగ్రత నుంచి వాళ్ళని విడిపించినట్టుగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నిర్గమకాండ 32:9-14. అదేవిధంగా ఏలియా భక్తుడు, ఆ ప్రవక్త, ఆయన యొక్క ప్రార్థన కూడా మనకి ఉన్నటువంటి ప్రార్థనలో చాలా ఆవేశపూరితమైన లేదా ఒక ఆత్మపూరితమైన ప్రార్థన మన ఏలియా భక్తుడు, ద మ్యాన్ ఆఫ్ ఫెర్వెంట్ ప్రేయర్ అంటే ప్రేయర్ ని, ఆ ప్రార్థన కూడా మనం చూడొచ్చు. రాజులు మొదటి గ్రంథం 17:18, అలాగే యాకోబు రాసిన పత్రిక 5:17-18 కూడా ఆయన గురించి ఉంటుంది. ఆయన ఆ యొక్క స్థితిని, అప్పటి పరిస్థితిని చూసి దేవునికి ప్రార్థన చేసి, అయ్యా 3.5 సంవత్సరాలు దీని మీద వర్షం పడకుండా ఉండాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఏలియా యొక్క ప్రార్థన విని 3.5 సంవత్సరాలు కూడా వర్షం పడకుండా ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఇదే ఏలియా భక్తుడు ప్రార్థన చేస్తే వర్షం కురిసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఆయన ప్రార్థన, ఆయనకున్నటువంటి ఆ ఇంటెన్సిటీ, దేవునికి ఆయనకున్నటువంటి ఆ సంబంధం, ఆ సంబంధంలో చేసినటువంటి ప్రార్థన దేవుడు వినటం, దానికి జవాబు ఇవ్వటం, దాని తర్వాత ఆ బలి అర్పించే సమయంలో కూడా ఆ బయలు దేవత 450 మంది ఆ బయలు శిష్యులు ఇటువైపున ఒక్కడే ఏలియా గారు ఉండి ఆ బలి అర్పించే సమయంలో కూడా అగ్ని, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిని దహించి వేసినట్టు కూడా కేవలం ఆయన ప్రార్థన వల్ల జరిగిన విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేవిధంగా హన్న, మనకు మొదటి సమయ గ్రంథంలో హన్న అనే దైవ భక్తురాలు ఉంది. అప్పుడు ఏలి యొక్క దేవాలయంలో ఉన్నప్పుడు హన్న అనే ఆవిడకి అప్పటికి పిల్లలు లేరు. ఆవిడ చాలా వేదనతో భారంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆవిడ, అయ్యా నాకు ఒక కుమారుని ఇస్తారు, సైన్యములకు దగ్గరకు యెహోవా నాకు ఒక కుమారుణ్ణి నువ్వు గనక అనుగ్రహించినట్టయితే కుమారుణ్ణి నేను నీ కొరకు పెంచుతాను, ఆ కుమారుణ్ణి నీ కొరకు పెంచి నేను చేస్తానని చెప్పి ఆవిడ దేవుడి దగ్గర వాగ్దానం చేసినప్పుడు ఆవిడ వాయిస్ కూడా బయటకు కనపడదు, ఆవిడ జస్ట్ ఒక మూలుగులు టైపే వినిపిస్తుంది. ఏలి వచ్చి నువ్వేమన్నా రాక్షరసమైన మత్తులు ఏమైనా ఉన్నావా, దాని నుంచి బయటకు రమ్మని ఏలి గారు కూడా అక్కడ హెచ్చనిప్పు మాటలుగా మాట్లాడిన సందర్భం చూడొచ్చు. అప్పుడు ఆవిడ చెప్తుంది, అయ్యా నేనేమి ద్రాక్షరస మత్తులు లేను, నేను నా ఆత్మను కుమ్మరించుకుంటున్నాను, ఆ ప్రార్థన ద్వారా నా ఆత్మను దేవుని ఎదుట కుమ్మరించుకుంటున్నానని చెప్పి ఆవిడ ప్రార్థన గురించి చెప్పిన సందర్భం మనం చూడొచ్చు. ఆ తదనుగుణంగా ఆ ప్రార్థన ఫలితంగా మరి సమూయేలు మగబిడ్డ అక్కడ పుట్టడం, సమూయేలు తర్వాత ఇశ్రాయేలు మధ్య మొదటి ప్రవక్త అక్కడ మనం ఆ విషయాన్ని చూడొచ్చు. అదేవిధంగా దానియేలు గారి ప్రార్థన కూడా ఒక గొప్ప ఉత్సవమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన కింద మనం చూడొచ్చు. దానియేలు గారు, దానియేలు గ్రంథం 6:10, అదేవిధంగా 9:3-19 మధ్యలో కూడా యొక్క దానియేలు గారు చేసినటువంటి ప్రార్థన చూడొచ్చు. ఆయన ఆయన యొక్క విశ్వాసంతో చేసిన ప్రార్థన, ఆయన ఫెయిత్ఫుల్ ప్రేయర్ వారియర్ అని కూడా అంటారు, ఫెయిత్ఫుల్ ప్రేయర్ వారియర్ అని కూడా అంటారు. దానియేలు గారు చేసిన ఎంత ఆ ప్రార్థన, యాక్చువల్ ఆ సమయంలో ప్రార్థన మీద బ్యాన్ ఉంది, ఎవరో కూడా ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే ఎటువంటి పనిష్మెంట్స్ ఉండదని కూడా మనకి గ్రంథంలో క్లియర్ గా ఉంటుంది. అటువంటి కండిషన్ లో కూడా, అంతటి ఆ యొక్క వ్యతిరేకత పరిస్థితిలో కూడా ఆయన ప్రతిరోజు ముమ్మారు ఆయన యొక్క గది యొక్క కిటికీ తలుపులు తెలిసి ఇరుషులేము తట్టు తిరిగి ముమ్మారు ప్రార్థన చేసిన విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఆ విషయం తెలిసి వాళ్ళందరూ తీసుకెళ్లి సింహాల భూములు వేసినా కూడా కేవలం ఆయన యొక్క ప్రార్థనే ఆయన వాటి నుంచి రక్షించడం, దాన్ని బట్టి ఆ యొక్క రాజ్యంలో కూడా ఆ ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ పెరగడం అదంతా కూడా మనం ఇక్కడ దానియేలు గ్రంథంలో చూడొచ్చు. అంటే ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్, ఆ యొక్క ఆ ప్రార్థన దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ ప్రార్థనలో వారు గడిపే జీవితాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన జవాబులకి ఉదాహరణలు వీటన్నింటిని మనం చూడొచ్చు. అదేవిధంగా దావీదు మహారాజు గారు, మనకి కీర్తనలో దాదాపు 73 కీర్తనలో దావీదు మహారాజు గారు చేసిన ప్రార్థన మనం చూడొచ్చు. ఎంతో తగ్గింపు స్వభావంతో ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన, ఇతరుల కోసం వాళ్ళ రాజ్యం కోసం చేసిన ప్రార్థనలు, అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. దాదాపు 73 అధ్యాయాలు ఆయన ప్రార్థన గురించి మనకి వివరించబడింది మన గ్రంథంలో. ఆయనకి నా హృదయానుసరుడు అనే ఒక బిరుదు కూడా ఆ దేవుడి చేత అర్పించుకున్నటువంటి ఆ దావీదు గారు కూడా కీర్తనలో 51వ కీర్తన 10వ వచనంలో, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, అంటే శుద్ధ హృదయము, ఆ ఎంత శుద్ధ హృదయం మనకుంటే, మనం ఎంత పవిత్రంగా ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థనకి జవాబు దయచేస్తాడు అని చిత్తానుసారంగా ప్రతి దానికి కూడా ఆయన జవాబు దయచేస్తాడు. దానికి ఉదాహరణగా మన దావీదు గారి ప్రార్థన కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా నెహెమ్యా గారు, ఎస్తేర్ మహారాణి, చాలా మందిని కూడా మనం ఈ యొక్క ప్రార్థన వీరులు మనం చూడొచ్చు. నూతన నిబంధనలో కూడా మనకి ఆదిమ సంఘం, అపొస్తలుల గారిని 1:14 ఆదిమ సంఘం ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసినట్టుగా కూడా మనం ఇక్కడ బైబిల్లో చూడొచ్చు. వారందరూ కూడా ఏక మనసుతో, నూతన నిబంధనలో ఆ యొక్క ఆదిమ సంఘం ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది, ఈ యొక్క భక్తులు ఇప్పటి వరకు మనం అబ్రహం గారు, మోషే గారు, ఏలీ గారు వీరందరూ చెప్పుకున్నాం కదా, వీరందరూ ఎటువంటి శుద్ధ హృదయంతో దేవుణ్ణి ఆరాధించారు, ఎంతటి అంటే భారంతో దేవుణ్ణి ప్రార్థించారు, వారి ప్రార్థనకి దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడు అనేది క్లియర్ గా కూడా మనం అన్ని విషయాలను బట్టి చూడొచ్చు. మరి ఇదే ప్రార్థనా జీవితాన్ని ప్రార్థించవలసిన అవసరం ఉన్నప్పటికీ ప్రార్థన చేయకుండా వారి జీవితాలని పాడు చేసుకున్నది, లేదా వారి పైకి శాపం తెచ్చుకున్నది, కానీ కొన్ని ఉదాహరణలు అవి కూడా. మన ప్రార్థన లేకపోతే, మన ప్రార్థనా జీవితాన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందని కూడా అక్కడ కొన్ని ఉదాహరణలు చూసుకుని మన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యాంశాలని చర్చించుకుందాము. ప్రార్థన కనుక మనం నిర్లక్ష్యం చేస్తే జరిగేదానికి ఉదాహరణ మొట్టమొదటి మన ఆదిమ దంపతులు ఉన్నారు కదా, ఆదాము హవ్వ. దేవుడు వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టి సృష్టి సృష్టించినట్టు సృష్టి మొత్తాన్ని ఏలమని చెప్పారు, అభివృద్ధి చెంది ఫలించమని చెప్పారు. అన్ని చెప్పినప్పుడు ఒకరోజు సాతాను వాళ్ళ వద్దకు వచ్చి శోధిస్తా ఉంది. ఆ పండును చూపించి శోధించినప్పుడు వాళ్ళు చేయాల్సింది, అప్పుడు వరకు ప్రతిరోజు దేవుడు వాళ్ళతోటి ముచ్చటిస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు దేవుడిని కనీసం అడిగి ఉండాల్సింది, దేవుని ప్రార్థన ద్వారా అడిగి ఉంచాల్సింది. ఎలా చెప్తుంది, ఇలా టెంప్టేషన్, ఈ విధంగా శోధన ఉంది, చేయలేదు అక్కడ ప్రార్థన చేయలేదు, అవ్వ అయిపోయింది, అవ్వ బెండ్ అయిపోయింది అక్కడ ఆ టెంప్టేషన్స్ కి. తర్వాత ఆదాం వచ్చాడు, ఆయన కూడా ప్రే చేయాలి, ఆయన బెండ్ అయిపోయాడు, కొన్ని ఇద్దరు కలిసి అయిపోయారు, పాపంలో పడిపోయారు. తర్వాత దేవుడు సాయంకాలం గారు వచ్చి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు తప్పు చేసే విషయం వాళ్ళు తెలిసి వాళ్ళు దాక్కున్నారు, అయ్యా మేము దాక్కున్నాము ఇలా తప్పు చేసామని చెప్తున్నారు. అట్లీస్ట్ అప్పుడైనా వాళ్ళు అక్కడ రిపెంట్ అయ్యి దేవుడిని ప్రార్థన చేస్తే మరి పరిస్థితి వేరుగా ఉండేదేమో. అప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా కూడా మనకి కనిపించట్లే. ఆ విధంగా వారిద్దరి ద్వారా ఆ పాపం చేయకపోవడం వల్ల, దేవుడి యొక్క చిత్తాన్ని లేదా దేవుని యొక్క ఆజ్ఞను పాటించకపోవడం వల్ల పాపం అనేది యొక్క ప్రపంచంలో ప్రవేశించి నేటికి ఈ విధంగా మన పాపం ఈ విధంగా కూడా మనం చూస్తున్నాం. దాని నుంచి మనం నిజంగా ఏం నేర్చుకుంటే, ప్రార్థన గనక చేసింటే దేవుని చిత్తం ఏంటి, ఆ దేవుని యొక్క ఆ సమయంలో వారు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అనేది మనకి తెలిసిండేది. మరి వాళ్ళు చేయకపోవడం వల్ల పాపం మనకి ఈ లోకంలో ప్రవేశించినట్టుగా చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళకు పుట్టినటువంటి కయ్యను, అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు ఏ విధంగా దాని పెద్దదైపోయి పాపం చేయకపోవడం వల్ల పడిపోయిన దానికి కయ్యను చిన్న ఉదాహరణ. కయ్యను హేబిల్ అన్నదమ్ములిద్దరు దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు ఆయన హేబిల్ అర్పణ అంగీకరించారు, కానీ కయ్యని యొక్క అర్పణ అంగీకరించలేదు. అంగీకరించేసరికి ఈయన కోపం వచ్చింది, పోనీ అంగీకరించలేదు అయ్యా నా తప్పేంటి, ఎందుకు అంగీకరించలేదని దేవుని అడిగాడా, లేదా ప్రార్థించి అయ్యా నా అర్పణ కూడా అంగీకరించు అని ఏమైనా ప్రార్థన చేసేలా చేయలే. వెంటనే కోపం, ఆ కోపం ఎంత స్థారస్థాయికి వెళ్ళిపోయిందంటే తన సహోదరుణ్ణి చంపే స్థాయికి వెళ్ళిపోయి అక్కడ చంపేయడం జరిగింది. ఆ చంపేయడం దాని యొక్క రిజల్ట్, ఆ కోపం యొక్క రిజల్ట్ అక్కడ తన బ్రదర్ని, వాళ్ళ బ్రదర్ని, తన సొంత సహోదరుని చంపేశాడు. అంటే నిజంగా అక్కడ కనుక అతను ప్రార్థన చేస్తుంటే ఆ కోపాన్ని ఏ విధంగా మనం అణుచుకోవాలి అనేది దేవుడు మనకు నేర్పించేవాళ్ళు. అదేవిధంగా ఆ యొక్క రిపెండెన్స్ మనలో ఆ పశ్చాత్తాపం, ఆ కోపానికి లేదా తమ్ముడు అక్కడ ఆ బ్రదర్ చేసిన దాంట్లో విషయంలో ఆ పశ్చాత్తాపానికైనా మనం చూడొచ్చు. దేవుడు వచ్చి ఎక్కడ బాబు నీ సహోదరుడు ఎక్కడంటే కనీసం ఒక రిపెంటెన్స్ కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాన్ని మనం ఆదికాండం 4:3-8 వచనంలో చూడొచ్చు. అంటే మనకి ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు నూతన నిబంధనలో చెప్పేటప్పుడు కూడా, నేను ధర్మశాస్త్రానికి పుట్టివేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చానని చెప్తూ దీన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్తారు. మనకి నరహత్య చేయవద్దని ఉంది కదా, నరహత్య అనేది పాపం. అదే కాదు, నీ సహోదరుడి మీద నీకు కోపం ఉంటే మొట్టమొదటి నువ్వు వెళ్లి నీ సహోదరుడితో నీవు ఐక్యత పడి మరలా వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థనలో గడపమన్నట్టు కూడా దేవుడు మనకి చెప్పినట్టు. అంటే ఆ యొక్క కోపం, మనలో ఉండే కోపం లేదా సహోదరుల మధ్య ఉండే ఇది కూడా మనకి అది పాపం కింద మనం చూసి దాని విషయమే మనం ప్రార్థన చేసి ఆ కోపాన్ని మనం వదిలేసుకోవాలి. అనేది దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు మనకు ఐగుప్తు రాజ్యం నుంచి దేవుని యొక్క బాహుబలం చేత విడిపించబడి మరి పాలు తిన్నులు ప్రవహించే కనాన దేశానికి వెళ్ళడానికి యాక్చువల్ గా అయితే 11 రోజులే పడుతుందండి అక్కడ. మరి ఆ 11 రోజులు పట్టే సందర్భంలో ఆ వాళ్ళు ఆ ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత ప్రతి విషయానికి దేవుని దగ్గర సనగటం, వారికి ఏమైనా చిన్న చిన్న కష్టాలు వస్తే దేవుని దగ్గర సనగటం, ఇవన్నీ చేసి ఇదిగో మాకు ఐగుప్తు రాజ్యం ఉన్నప్పుడు మేము ఈ విధంగా భోంచేసేవాళ్ళం, ఏ విధంగా ఉండేవాళ్ళం అని అలా సనిగారు తప్ప, అరే అంత శక్తివంతమైన దేవుడు సైన్యంలో కదా పది యెహోవా అంత బాహుబలం చేత అటువంటి ఐగుప్తుల నుంచి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించారే, విడిపించి మమ్మల్ని స్వతంత్రులుగా చేశారే అని, అరే చిన్న కష్టం వచ్చింది ప్రార్థన చేద్దాము దేవుడిని అడుగుదాము దేవుడు తీరుస్తాడు, లేదంటే మన ప్రార్థన కనుక వినకపోతే మనకి నడిపించినటువంటి మోషే గారు చెప్దాము మోషే గారు ప్రార్థన చేస్తారు, తద్వారా సరే మనం చిన్న అనేది లేకుండా ప్రతి దానికి సనగటం వినటం. దాన్ని బట్టి వాళ్ళు దాదాపుగా 40 సంవత్సరాలు ఆ మార్గం గుండా ప్రయాణించినటువంటి సందర్భాన్ని కూడా మనం, ఇది కూడా ఒక కారణం, వాళ్ళ సనుగుడు అనేది కూడా ఒక కారణం కింద మనం చూడొచ్చు. అంటే మనకు ప్రాబ్లమ్స్ మనకు సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దాంట్లో మనకి ఆ సమస్య నుంచి బయటికి రావడానికి మార్గము, అదేవిధంగా మనకి విశ్వాసం అంటే ఈ సమస్యను దేవుడు తీర్చగలుగుతాడు అనే విశ్వాసాన్ని కూడా మనం పెంపొందించుకోవడానికి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ గా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా సంసోను కూడా ఆ తల్లిదండ్రుల యొక్క ఆ పెంచిన విధానము దేవుని యొక్క ఆశీర్వాదంతో అతను బలవంతుడిగా మనకు పుట్టిన సందర్భం చూడొచ్చు. కానీ సంస్థను సొంత బలం పైన ఆధారపడతాం, తన సొంత నిర్ణయాలపై ఆధారపడతాం, ప్రార్థనా జీవితం అనేది కొరవడటం అనేది మనం ఆయన యొక్క జీవితంలో చూడొచ్చు. ఆ న్యాయాధిపతి గ్రంథం 16:20-21 మధ్య చూసినప్పుడైతే ఆయన ఆ సొంత ఆయన బలంపై ఆధారపడి తన శక్తిని మొత్తం కోల్పోయిన సందర్భం, శక్తిని కోల్పోయిన మొత్తం సందర్భం కారణం అక్కడ ఆయనకి ప్రేయర్ లేదు, ప్రార్థన లేని జీవితం ఉండటం వల్లే ఆయన యొక్క అటువంటి కష్టాలు పడి అంటే లాస్ట్ మీటింగ్ వాళ్ళ ప్రార్థన చేస్తారు కానీ అప్పుడు వరకు తన బంధించబడే వరకు కూడా ఆయన ప్రార్థన జీవితం కోల్పోవటం వల్ల తన యొక్క ఆధ్యాత్మిక స్థితి లేదా స్పిరిచువల్ పవర్ ను కూడా ఆయన కోల్పోయినట్టు మనం చూస్తాం. అంటే ప్రార్థన కనుక కోల్పోతే మనం ఏమేం కోల్పోతాం అనేది వీరందరూ కూడా మనకి ఉదాహరణగా చూడొచ్చు. అదేవిధంగా సౌలు రాజు ఇశ్రాయేల్ మీద మొట్టమొదటిగా రాజుగా అభిషేకించబడినటువంటి ఈ సౌలు మహారాజు కూడా ఆయనకి ఆ దేవుని గైడెన్స్ దూరం అయిపోతుంది. ఎందుకంటే కేవలం ప్రార్థన లేని జీవితం అంటే ఒక సంఘానికి ఒక నాయకుడిగా లేదంటే ఒక రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి ఒక ఆ యొక్క రాజు దేవుని యొక్క ప్రార్థనలో గడకపోతే దేవుని దగ్గర ఆ ప్రార్థనలో ప్రతి విషయాన్ని చర్చించుకుని ఆ దేవుని దగ్గర నుంచి గైడెన్స్ పొందకపోతే ఎటువంటి నష్టం జరుగుతుంది దానికి ఉదాహరణగా మనం సౌలు మహారాజుని చూడొచ్చు 1 సమూయేలు గ్రంథంలో 13:28 మరి ఆ విధంగా అంటే ఆయనే గనక నిజంగా ప్రార్థన జీవితం గడిపినట్టయితే ఏ విధంగా ఆ యొక్క శత్రు సైన్యాన్ని ఎదుర్కోవాలి అనే ప్రతి దానికి కూడా దేవుని యొక్క గైడెన్స్ దొరికేది. ఆయన ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల ఆ దేవుని యొక్క గైడెన్స్ పోయింది, అట్ ద సేమ్ టైం ఆయన రాజ్యం పోవటం ఆయన యొక్క జీవితం ఏ విధంగా అయింది కూడా మనం అన్ని కూడా మనం చూడొచ్చు. శిష్యులు కూడా మనకి ఆ ప్రార్థన జీవితాన్ని కొన్నిసార్లు కోల్పోయిన సందర్భం, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు మనకి లాస్ట్ డే ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు పేతురు యోహాను యాకోబు ముగ్గురు ఆ శిష్యులు కూడా తీసుకెళ్లి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పి ఆ 2-3 సార్లు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు నిద్రపోయిన సందర్భం. అంటే మన ప్రార్థనలో అలర్ట్నెస్ అనేది లేకపోతే ఆ యొక్క మెలకువ అనేది లేకపోతే ఎటువంటిది జరుగుతుంది అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. అంటే ప్రార్థన అనేది మన స్పిరిచువల్ అవేకనింగ్ కి ఉపయోగపడుతుంది అనేది దీన్ని బట్టి కూడా మనం చూడొచ్చు. అంటే మనం ఇప్పుడు వరకు చూసిన విషయాల్లో ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క గొప్ప గొప్ప వ్యక్తులు ఏ విధంగా ప్రార్థన చేశారు, ప్రార్థన ద్వారా వాళ్ళ జవాబులు ఏ విధంగా పొందారో మనం చూసుకున్నాము. అదేవిధంగా ప్రార్థనా జీవితం అనేది కొరవడటం వల్ల, ప్రార్థన చేయలేకపోవడం వల్ల లేదా ప్రార్థన జీవితం కొరవడటం వల్ల ఎవరెవరు ఏ విధంగా నష్టపోయారు అనేది కూడా మనం చూసాం. మరి ప్రార్థన దేవుడు మనకి ఏ విధంగా చేయాలి అనేది చెప్పిన దాంట్లో మనం ఇంకా చూసిన ఆ విషయాల్లో దేవుని ఆ ప్రార్థనలో వర్షిప్ ఉండాలి, అదేవిధంగా సమర్పణ సబ్మిషన్ ఉండాలి, డిపెండెన్స్ ఆధారపడటం ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి, అదేవిధంగా అక్కడ దేవుని గైడెన్స్ కోసం మనం ప్రార్థన చేయాలి, శ్రమల నుంచి విడిపించబడటం కావాల్సిన గైడెన్స్ కోసం దేవుణ్ణి ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ప్రార్థన దేవుడు ఏ విధంగా చేయాలి అనేది చెప్పారు. ఇక్కడ మనకి ప్రార్థన మనం ఎలా చేయాలి మనం చూసుకుంటే దాన్ని ఒక 5 భాగాలుగా 5 అంశాలుగా మనం దాన్ని చూడొచ్చు. మొట్టమొదటిది పట్టుదల కలిగిన ప్రార్థన. మనకి మన ప్రార్థనలో పట్టుదల అనేది ఉండాలి. ఏ విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రార్థించగలిగేటువంటి పట్టుదల ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే మనం చెప్పినప్పుడు కూడా లోకా సువార్త 18:1 మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయొచ్చు ఉండవాలని విషయాలు మీకు చెప్తున్నారని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే మనం కొన్ని కొన్ని విషయాలు అంటే ప్రజెంట్ మనం చూసినట్టయితే ఈ లోకంలో అనేక మంది ప్రార్థన ఎలా చేస్తారంటే జస్ట్ అది ఒక ఫార్మాలిటీ లాగా, అదొక రిలీజియన్ లాగా, ఒక మతపరమైన అంశంలాగా చూస్తున్నారు. ప్రార్థన అనేది మతపరమైన అంశమే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా ప్రార్థించాలి, దేవుని విధంగా మహిమపరచాలని చెప్పి సువార్త ప్రకటిస్తే ఇదే ఈ మతాలన్నీ కలిసి ఆయన మనం సిలువేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. ప్రార్థన అది మతపరమైన అంశం కాదు, దేవునితో మనమే పెంపొందించుకునేటువంటి ఒక రిలేషన్. అది 1-to-1 రిలేషన్. మనకి పాటల ద్వారా దేవుని స్తుతిస్తాము లేదా వాక్య పరిసర ద్వారా దేవుని మహిమపరిచి అనేకులను రక్షించగలుగుతాం, కానీ ప్రార్థన అనేది దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి సందర్భం. ప్రార్థనలో మనం కేవలం మన వైపు నుంచి మాట్లాడతాం. యాక్చువల్ మనకి గొప్ప ఒక ఆండ్రూ మురే అని దేవుని యొక్క కాపరి, ఆయన ఆండ్రూ మురే గారు కూడా మంచి ఉపదేశం ఉంది, ప్రేయర్ ఈస్ నాట్ ఏ మోనోలాగ్ ఇట్ ఈస్ ఏ డైలాగ్ అంటాడు. అంటే ప్రార్థన అనేది ఒకవైపు నుంచి చెప్పబడే అంశం కాదు, ప్రార్థన ఇరువైపుల నుంచి మాట్లాడేటువంటి విషయమే ప్రార్థన అని మంచి కొటేషన్ చెప్తున్నాడు హెన్రీ మురే గారు. అంటే మన చాలా విషయం మనం చాలా మంది నేను కూడా మనం ప్రార్థన చేస్తాము, చేసి అక్కడితో ఆమెనని మనం బయటకు చేస్తాం, కానీ మనం చేసే ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తున్నాడా లేదని ఎంతమంది మనం ఆ ప్రార్థనలో వేచి ఆ దేవుని యొక్క మెల్లనేని స్వరం కోసం మనం వింటున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం. రోజు దేవుడు మనకి తెలియజెప్పేదని ప్రార్థనలో దేవుడు మనకు జవాబిస్తాడు. ఆ జవాబు మనం వినగలుగుటకి ప్రార్థనలో మనం వేచి ఉన్నామా లేదనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి యోసేపు గారి సన్నివేశం చూసినట్టయితే యోసేపు గారికి కళలకి అక్కడ ఆ టైంలో పరవరాజుకి కళ యొక్క కళ ఏం వచ్చింది, కళ యొక్క భావం ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా చెప్తారు. ఎలా చెప్పగలిగాడు ఆయన? కేవలం ప్రార్థన. ఆయన ప్రార్థనలో దేవుడు ఈ యొక్క పరవరాజుకి ఏ విధమైన కళ వచ్చింది, దాని భావం ఏమిటి అనేది కూడా చాలా క్లియర్గా ప్రత్యక్షపరచబడుతుంది యోసేపుకి. యోసేపు గారికి అలా ప్రత్యక్షపరచబడు కాబట్టి ఆయన చెప్పాడు అంటే కేవలం ప్రార్థనలో దేవుని యొక్క జవాబు మనకి వినపడుతుంది, అట్ ద సేమ్ టైం కనిపిస్తుంది కూడా. కనిపిస్తుంది కానీ కూడా మనకి చిన్న ఎగ్జాంపుల్ మనకి ఎలీషా గారి ప్రార్థన 2 Kings 6:17 చూసినప్పుడు ఆ సిరియా రాజు ఇస్రాయేల్ మీదకి దండేసి వస్తానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు ట్రై చేసినా అవ్వదు, అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదని వాళ్ళ శిష్యులు అయితే వాళ్ళు చెప్తారు. మనం ఇక్కడ యుద్ధం చేయాలని ఏమనుకుంటున్నా ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఎలీషా వింటున్నాడని చెప్పినప్పుడు, అయితే ఎలీషాని మనం తీసుకొద్దాం, మన యుద్ధంలో గెలవంటే ఏం చేయాలని సైన్యాన్ని పంపిస్తారు ఎలీషా దగ్గరికి. ఎలీషా దగ్గరికి చుట్టూ వచ్చి ఆ యొక్క సిరియా సైన్యం చుట్టుముట్టినప్పుడు ఆ యొక్క ఎలీషా గారి యొక్క ఒక ఆ ఇర్షా గారి దగ్గర ఉన్నటువంటి ఆ మనిషి ఒక పని మనిషి ఆయన చెప్తున్నాడు అనమాట, అయ్యా మన చుట్టూ కూడా ఇది ఎంత సైన్యము చుట్టుముట్టి ఉందో ఏం చేయనప్పుడు ఇర్షా గారు ఒకటే చెప్తారు, మీరు భయపడొద్దు నువ్వు ప్రార్థన చేసి నీకు తెలుస్తుందని చెప్పి ఆయన ప్రార్థన చేస్తారు. ప్రభువా ఈయన కన్నులు తెరుము అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పని ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పని యొక్క పని మనిషి యొక్క కళ్ళు తెరవబడినప్పుడు ఇర్షా ఆ ఉన్నటువంటి ప్రాంతం చుట్టూ కూడా ఆ దేవుని అగ్ని, దేవుని పర్వతములు, గుర్రములు, రథములతో నిండి ఉన్నట్టుగా కూడా మనం అక్కడ రాజు గ్రంథంలో చూడవచ్చు. అంటే మనకి ఆ ప్రార్థనలో దేవుడు జవాబు మనతో మాట్లాడతారు, అదేవిధంగా ఆ దర్శనం ద్వారా మనకి చూపిస్తారు కూడా. అంటే ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ప్రార్థనలో ఏం పొందుకుంటాం అనే దానికి మంచి ఉదాహరణ కూడా ఎలీషా గారి యొక్క ప్రార్థన మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఈ మన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన విషయాల్లో విసుగక నిత్యము ప్రార్థన చేయించడవలను లోకా సువార్త 18:1 చెప్పారు కదా. దానికి ముందు అంటే 17 ఆయన ఎందుకు విసుగక నిత్యము ఆ కంటిన్యూస్ ప్రేయర్ అనేది ఎందుకు చేయడం విషయాన్ని చెప్తూ అక్కడ 17 నోవహ దినములలో ఏం జరిగింది, అదేవిధంగా లోతు దినములలో ఏం జరిగింది అనేది ఆ రెండు కూడా ఎగ్జాంపుల్ చెప్తారు. నోవహ దినాలలో యాక్చువల్ గా దేవుడు వాక్యు నోవహు ప్రత్యక్షమై లోకమంతా కూడా ఇలా పాపంతో నిండిపోయింది కాబట్టి దీన్ని నేను వ్యానిష్ చేస్తున్నాను, నీవు ఒక వాడని తయారు చేసుకోమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ దాదాపు ఆయనకి 500 వయసులో ఆ యొక్క దర్శనం వచ్చి జరిగింది. ఆయనకి 600 వయసు వచ్చినప్పటికీ ఆ యొక్క ఫ్లడ్ రావటం మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే దాదాపు ఈ 100 ఈ సమయంలో ఆయన వాడని తయారు చేసినప్పుడు అనేక మంది ఆ చుట్టుపక్కల వారు కానీ అనేక మంది చూసుండొచ్చు, వచ్చి ఎందుకు ఇలా తయారు చేస్తున్నాం అడుగుండొచ్చు, వాళ్ళందరూ కూడా నోవహు గారు చెప్పుండవచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా మార్పు చెంది దేవుని ప్రార్థించి ఆ యొక్క ఓడలకు వచ్చి రక్షించబడినట్టుగా కూడా మనం చూడలేము దీంట్లో. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళు అలర్ట్నెస్ లేదు, వాళ్ళ ప్రార్థన జీవితం కానీ అలర్ట్నెస్ కానీ లేదు. ఎట్ ది సేమ్ టైమ్ మన లోతు దినాల్లో కూడా అదే జరుగుతుంది. లోతు దినాల్లో కూడా లోతు ఎంత ప్రేయర్ఫుల్ గా ఉండేవాడు. అప్పుడు ఆ యొక్క లోతు దినాల్లో ఆ యొక్క పట్టణం ఏ విధంగా పాపంతో నిండిపోయిందని కూడా మనం చూస్తున్నాం. అంటే విసుగు యొక్క నిత్యము మనకి దేవుని రాకడా అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విసుగక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సందర్భం మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా లోకోసవార్త 11వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర మనకి అడుగుడి మీకు ఇవ్వను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. మనం ఇది బైబిల్ స్టడీలో కూడా మనం దీని గురించి చాలా ధ్యానం చేస్తున్నాం. అందరు కూడా చాలా చక్కటి వచనాలతో దీనికి జవాబు రెస్పాండ్ అవటం అందరూ కూడా మనందరం కూడా తెలుసుకున్నాం. అడిగేవి ఏ విధంగా అడగాలి మనం, ఏమి వెతకాలి, ఏమి తట్టాలని కూడా మనం చాలా అది బైబిల్ స్టడీలో చూసుకున్నాం. దీంట్లో అంటే దేవుడు అవి ఎందుకు చెప్తానంటే అవన్నీ కూడా కంటిన్యూస్ టెన్స్ లో ఉంటాయి. మనకు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తెరవబడును అంటే మనం అట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు కూడా, లాస్ట్ బ్రీత్ ఆఫ్ లైఫ్ వరకు కూడా మనం అడుగుతూనే ఉండాలి దేవుణ్ణి. ఏం అడగాలనేది మనకి అన్ని కూడా తెలుసు. అదేవిధంగా వెతుకుతూనే ఉండాలి, అదేవిధంగా తడుతూనే ఉండాలి. సువార్త ఆయన సువార్త ప్రకటన కోసం మనం తడుతున్నాం. ఈ మూడు కూడా మీ ప్రేయర్ మనం వితౌట్ ప్రే వితౌట్ సీజింగ్ అని తెస్సలొనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది. ఎడతగక ప్రార్థన చేయదు అంటే కంటిన్యూస్ ప్రేయర్, ఎక్కడ కూడా దాంట్లో ఆఫ్ అనేది ఉండదు. కంటిన్యూస్ ప్రేయర్ అంటే మనము రహస్య ముందు ఉన్న మన గదిలోకి వెళ్ళి రహస్య ముందు దేవుని ప్రార్థన చేయొచ్చు, లేదా మన సహవాసంగా ప్రార్థన చేయొచ్చు, కుటుంబంగా ప్రార్థన చేయొచ్చు, సంఘముగా ప్రార్థన చేయొచ్చు, ఎటువంటి స్థితిలోనైనా కూడా మనం ప్రార్థన చేయొచ్చు. మన ప్రార్థనా జీవితం అనేది కంటిన్యూస్ గా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ ఈ మనం ఈ పాయింట్స్ మనం చూసుకోవచ్చు. అందుకే పట్టుదల కలిగిన ప్రార్థన అలా కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తే మనకి దాంట్లో మనం రిజల్ట్ చూడొచ్చు. దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు అనేది ఈ విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అదే రెండోదిగా మన ప్రార్థన ప్యాషనేట్ ప్రార్థన అండి, అంటే అభిరుచి కలిగిన ప్రార్థన. మన ప్యాషన్, ఇప్పుడు కొంతమందికి చదవటం ప్యాషన్, కొంతమందికి జాబ్ అనేది ప్యాషన్, కొంతమందికి ఆర్కిటెక్ట్ అనేది ప్యాషన్, కొంతమందికి వేరే సంథింగ్ అగ్రికల్చర్ అనేది ప్యాషన్. అలాగే మన యొక్క ప్యాషన్ ప్రేయర్ అనేది మన ప్యాషన్ అయి ఉండదు. అలా ప్రేయర్ అనేది మన ప్యాషన్ అయినప్పుడు మనం ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు, వాటికి జవాబు కూడా దయచేస్తాడు. ఈ ప్యాషనేట్ ప్రేయర్ కి మన దానియేలు గారిని మనం ఇందాక ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా. ఎంత ప్యాషనేట్ ప్రేయర్ అంటే ప్రార్థన చేయొద్దు, ప్రార్థనకి ఇటువంటి కండిషన్స్ పెట్టి ప్రార్థన చేయొద్దు అన్నా కూడా నో నేను ప్రార్థన చేస్తాను, ఇట్స్ మై ప్యాషన్ అంటూ ఆయన ఆ దినముకు ముమ్మారు ఎరుసలేం తట్టు తిరిగి కిటికీ తలుపులు తెరిచి మోకాళ్ళని ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. అంటే ప్రార్థన అనేది మనకి ప్యాషన్ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చేసిన ప్రార్థనలో మనకి లోకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన బాప్తీసం తీసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బాప్తీసం ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగివచ్చి అని చూస్తున్నాం. అంటే మనం చేసే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చింది. అంటే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వస్తుందనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అంటే మన ప్రార్థన మన హృదయశుద్ధి కలిగి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తూ మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగువస్తాడు అనే దానికి ఎగ్జాంపులర్ గా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన. రెండోది ఆకాశం తెరుగుబడి, ఇది ఇంగ్లీష్ వర్షన్ అయితే ఓపెన్స్ ద హెవెన్ అని ఉంటుంది. ఓపెన్స్ ద హెవెన్ అంటే మన ప్రార్థన హెవెన్స్ ను కూడా తెరవగలదు. పరిశుద్ధాత్మని కిందికి వచ్చే అంతటి శక్తివంతమైన ప్రార్థన కూడా మన ప్రార్థన ఉంటుంది. మన ప్రార్థన చేస్తే అనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చూసి మనం నేర్చుకోవచ్చు. రెండోదిగా ఆయన శిష్యులను తయారు చేసే ముందు, అదే లోకాసువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన శిష్యులను తయారు చేసే ముందు ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన గడుపుతారు. ఆ రాత్రి అంతా ప్రార్థన గడిపి ఉదయాన్నే వచ్చి శిష్యుల్ని 12 మందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి టీచ్ చేయడం కానీ వాళ్ళకి కండిషన్ చెప్పడం కనుక మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ప్రార్థన అనేది డైరెక్షన్ కోసం కూడా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం చూసినప్పుడు నెహెమ్యా కూడా ఆ యొక్క యెరూషలేము వాల్స్ కట్టే టైంలో రాజు దగ్గరికి వెళ్లే ముందు రోజు కూడా ప్రార్థన చేస్తారు. అంటే ప్రే బిఫోర్ యాక్ట్, మనం చేసే ముందే మనం ప్రార్థన చేయాలి. చేసిన తర్వాత ప్రార్థన చేసిన అని కాకుండా చేసే ముందే మనం ప్రార్థన చేయాలి. దానికి ఉదాహరణ కూడా మనం ఈ విషయాన్ని చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులను ఏర్పాటు చేసే ముందు రోజు రాత్రి అంతా కూడా ప్రార్థన జరిపి ఆ తెల్లవారిన తర్వాత శిష్యులను ఏర్పాటు చేసిన విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా లోకాసువార్త 9:20-32 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మన పేతురు యోహాను యాకోబును వెంటబెట్టుకుని ఆ గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన చేసే అప్పుడు వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. తర్వాత మెలకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన ఆ ఫేస్ అంతా కూడా ఆ లైటింగ్ తో ఉన్నట్టుగా వీళ్ళు చూస్తారు. వాళ్ళ వస్త్రాలు, యేసుక్రీస్తు ప్రభు గారి వస్త్రాలన్నీ కూడా తెల్లగ మారటం, అంటే రూపాంతరం చెందడం అనే విషయాన్ని వీళ్ళు ఇక్కడ చూస్తారు. అంటే దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ రూపంలో ఉన్న విషయాన్ని అక్కడ వీళ్ళు ముగ్గురు కూడా చూసిన విషయాన్ని మనం బైబిల్లో చూడొచ్చు. పేతురు, యోహాను, యాకోబు. అంటే మనం ప్రార్థన చేస్తే ఆ తండ్రి మహిమను అనుభవించగలం అనే దాన్ని కూడా మనం ఇక్కడ ఈ ప్రార్థనా జీవితం అనేది మనకి జ్ఞాపకం చేస్తుంది. మన ప్రార్థనా జీవితంలో ఆ ఫ్యాషన్ అనే మన ప్రార్థన అనేది మనకి ఫ్యాషన్గా, దాన్ని మనం ఫ్యాషనేట్ గా తీసుకునే ప్రార్థనలో కనుక గడపగలిగితే ఆ తండ్రి మహిమను కూడా అనుభవించగలిగే స్థితిలో మనం దాన్ని చూడొచ్చు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మన ప్రార్థనలో మన యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిన ప్రార్థనలో ఒబీడియన్స్, అంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు ఒబీడియన్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఫర్గివ్నెస్ ఏ విధంగా ఉండాలి కూడా మనకి చెప్పిన సందర్భాన్ని మనం ఇందాక చూసుకున్నాము. ఈ ఒబీడియన్స్ అనే విషయంలో మత్తయి సువార్త 25:39 వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఈ సిలువ మరణం, తెల్లవారితే సిలువ మరణం కదా ఆయనకి, ఆ సిలువ మరణంలో అయ్యా ఇది నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే జరగనిము, అంటే ఎంతగా ఆయన ఒబీడియంట్ అయ్యాడంటే ఆ ప్రార్థనలో ఏది కూడా, అంటే మనం చేసే ప్రార్థనలు కూడా మన ఇష్టాన్ని దేవుని మీద ఉద్దేశి అయ్యా నాకు ఇది చెయ్యదు చేయని కూడదు, ప్రతి దాన్ని కూడా ఆయన చిత్తానికి అప్పగించాలి. మన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన ద్వారా ఆయన చిత్తానికి అప్పగిస్తే మనకేం కావాలో ఆయన తెలుసు, తప్పకుండా వాటిని మనకి దేవుడు దయచేస్తాడు. మనం ఆయన చిత్తానికి లోబడితే, మన ఇష్టాలన్నీ కూడా ఆయన ఇష్టానికి వదిలేస్తే, ఆయన చిత్తానికి లోబడితే మన ప్రార్థన ద్వారా తప్పకుండా కూడా దేవుడు వాటిని జవాబు దయచేస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫర్గివ్నెస్ కూడా మనం చూసాము, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరువును కనుక వీరిని క్షమించమని లోకాసువార్త 23:34 వచ్చినట్టు. అంటే ఫర్గివ్నెస్, మన ప్రార్థనలో ఫర్గివ్నెస్ అనేది తప్పకుండా ఉన్నది దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేసిన విషయం. మూడవదిగా ప్రార్థనకి సంవత్సరం మనం మూడవదిగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత ఆరాధన. మనం మనకి దేవుడు మన సమస్తం కూడా ఈ రోజు మనం ఈ విధంగా జీవించున్నాము, రక్షించబడి ఉన్నాము, రక్షణ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాము, ఈ రోజు మనం జీవితంలో ప్రతి క్షణం కూడా దేవుడిచ్చిందే అనేటువంటి స్పృహ మనకి కలిగి ఉండి ప్రతి దానిని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మనం ఉండాలి. మనం మన ఎస్ఎఫ్జే ప్రేయర్ క్యాలెండర్లో కూడా, మన ఎస్ఎఫ్జే డైరీలు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అంశాన్ని అంశం పెట్టుకున్నాం. ప్రతి రోజు కూడా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న వరకు మనం ఏం చేసామో ప్రతిదాని కూడా ఆయనే కదా మనకిచ్చింది, ప్రతిది కూడా దయచేసింది ఆయనే కదా. మరి అటువంటి దేవునికి ఎంతగా మనం కృతజ్ఞత ఉండాలనేది మన జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రార్థనలో. పౌలు గారి ప్రార్థనలో మనకి ఎఫెసీయుల రాసిన పత్రిక 5:20 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు లోబడినటువంటి దాని గురించి ఇక్కడ మనకి పౌలు గారు చాలా క్లియర్ గా ఎఫెసీ పత్రికలు 5:20 మనకి చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:6 కూడా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపం తెలపాలి, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మనకి మన హృదయాలకి కావలి ఉంటుందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రార్థనలో మన థ్యాంక్స్ గివింగ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక లేఖనాలు మనకు చెప్తున్నాయి. మన ప్రార్థన ప్రతి రోజు ప్రార్థనలో కూడా థ్యాంక్స్ గివ్ అనేది అదొక మ్యాండేటరీ లాగా ఉండాల్సిందే. ఆ థ్యాంక్స్ గివింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని మనం ప్రార్థనలో అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మనం ఎవరైనా ఇప్పటికీ కూడా ఆ యొక్క థ్యాంక్స్ గివ్ అనేది మన ప్రార్థనలో లేకపోతే ప్రతి ఒక్కరు కూడా దయచేసి దాన్ని అలవాటు చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరూ కూడా మనం చేస్తాం. అదేవిధంగా మొదటి టెస్టానికి కదా 5:18 ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించాలని దేవుని చిత్తం, అప్పుడు దేవుని చిత్తము అదే దేవుని చిత్తం అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకో. దేవుని చిత్తానికి మనం లోబడి ఉండాలి, అంటే దేవుని చిత్తమే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది ఆయన దేవుని చిత్తం. ఆ చిత్తానికి మనం లోబడి ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతలై ఉండాలి. అదేవిధంగా కొలసీలకు రాసిన పత్రిక 3:7 కూడా సేమ్, మీరేమి చేసినను యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మన ప్రేయర్ లో థ్యాంక్స్ గివింగ్ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ అనే దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రార్థనలో మొట్టమొదటిది పెర్సిస్టెంట్ ప్రేయర్, అంటే పట్టుదల కలిగిన ప్రార్థన. రెండవదిగా ప్యాషనేట్ ప్రేయర్, అభిరుచి, అభిరుచిగా అంటే ప్రార్థనే మన అభిరుచిలాగా ఉండేటువంటి ప్రార్థన ఉండాలి. మూడవది థ్యాంక్స్ గివింగ్ అనేది మన ప్రార్థనలో ఉండాలి అనేది తెలియపరుస్తుంది మనకి ఇక్కడ. అదే నాలుగోది మధ్యవర్తిత్వ ప్రార్థన, అంటే ప్రే విత్ ఇంటర్సెషన్. మన ప్రార్థనలో వేరే వాళ్ళ కోసం చేసే ప్రార్థన మధ్యవర్తిత్వ ప్రార్థన. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అబ్రహాం గారిని చూడొచ్చు మనం. ఆ యొక్క వాళ్ళ అన్నయ్య గారి కొడుకు కుటుంబం, లోతు కుటుంబం కోసం చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఇంటర్సెషన్ చేశారు అనేది మనకి చాలా క్లియర్ గా దాంట్లో కనిపిస్తుంది. మధ్యవర్తితో ప్రార్థన, మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రార్థన ఎంత ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆయన శ్రమలు అనుభవిస్తూ అనేకుల పాపాలను కూడా ఆయన భరిస్తూ మన కొరకు ప్రార్థన చేసినట్టుగా ఆయన ప్రార్థన, మనం మధ్యవర్తి ప్రార్థన మనం ఆయన చూడవచ్చు. యేసు ప్రభు గారు చేసినటువంటి ప్రార్థన యాభై మూడు పన్నెండు వచనం మనం చూస్తే, అనేకుల పాపాలను భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేయించున్నాడు. నిజంగా ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన కదా. మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది ఈ రోజుల్లో? మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాం? కేవలం మన ప్రార్థన మన గురించి మన కుటుంబీకుల గురించి ఉంటుందా, లేదా ఇతరుల గురించి ఉంటుందా? ఇంకా ఈవెన్ మనకు హాని చేసి లేదా తిరుగుబడి చేసిన వారి గురించి కూడా మనం ప్రార్థించగలుగుతున్నాం లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలని మీ అందరు కూడా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తాం. అదేవిధంగా లూకాసు వార్త 22:32 వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడిన సందర్భం ఇది. ఆయనతో చెప్తున్నమాట, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల కొరకు వేడుకొను. అంటే నీ విశ్వాసం అనేది కోల్పోకుండా ఉండడం కోసం నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీవు విశ్వాసం బలపడిన తర్వాత నీవు కూడా నీ సహోదరుల కోసం ప్రార్థన చేయమని ఆ యొక్క మధ్యవర్తితో ప్రార్థన నేర్పిస్తున్న సందర్భం, పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ మధ్యవర్తితో ప్రార్థన అంటే మన సహోదరుల కోసం. దేవుని ఆజ్ఞలో కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞ 2వ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ మనం బైబుల్ అనేక మార్లు మనం చదువుకున్నాము, చూసాం కూడా. ఆ సహోదరుల కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి వద్ద ప్రార్థన చేసేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే అలాగున్నారు, ఆయన ప్రార్థన కూడా అలాగే ఉంది. తన ద్వారా దేవుని యొక్కకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపన చేయటం నిరంతరం ఆయన జీవించడని మనకి హెబ్రీ పత్రిక 7:25 వచ్చి ఉంటుంది కదా. తన ద్వారా దేవుని మనకు తెలుసు ఆయన మనకు మార్గం అని, ఆయన ద్వారా దేవుని యొక్కకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపనం చేయటం నిరంతరము, అంటే నిరంతరం కూడా ఆయన మన జీవితాంత కాలం, ప్రతి ఒక్కరి జీవితాంతకాలం కూడా ఆయన మన కొరకు తండ్రి యొక్క విజ్ఞాపన చేయుచునే ఉన్నాడు. మరి ఎంత గొప్ప విషయం కదండి. మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన ఏదైనా ఒక గురించి ప్రార్థన చేశామంటే ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా లేనేది, అది పట్టుదల కలిగి ప్రార్థన చేస్తామో దాని జవాబు వచ్చేవారు, ఆ చిత్తానుసారమైన కార్యక్రమం గురించి మనం అడిగేటప్పుడు, దేవుని అడిగేటప్పుడు దాని జవాబు వచ్చే వరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కూడా నేను మీ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా యోహాను సువార్త 14:16 కూడా, నేను తండ్రిని వేడుకుందును మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపుడు ఆత్మను మీకు దయచేలాగిన తండ్రిని వేడుకుంటాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన, నేను అలా వేడుకుంటాను పరిశుద్ధాత్మను మీ దగ్గర పంపించాలని నేను దేవుని వేడుకుంటానని. నిజంగా మన ప్రార్థన చూసుకుంటే ఈ అన్ని విషయాలతో మనం కలిపి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. దేవుడు వాటిని వింటాడు, వాటికి జవాబు కూడా దయచేస్తాడు. మనకి ఈ ప్రార్థన అంశంలోనే లాస్ట్ డిపెండెన్స్, మనం ఇందాక యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిన ప్రార్థన కూడా మనం నేర్చుకున్నాం కదా, డిపెండెన్స్, ఆధారపడటం. ప్రతి విషయాన్ని కూడా ఆయన పైనే ఆధారపడాలి, ఆయన చిత్తానుసారంగా ఆధారపడాలి. ఏది పడితే అది మనం అడగటం, లేదంటే ప్రతి విషయాన్ని ఇది నాకు కావాలి అని మనం ముందుగా ప్రార్థన చేసేవారిగా కాకుండా ఆయన చిత్తానుసారము అడిగేవారంగా మనం ఉండాలని మొదటి యోహాను పత్రిక 5:14 కూడా చిత్తానుసారము ఏది అడిగినా దాన్ని దయచేస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చెప్తున్నారు. ఆయన చిత్తం ఏంటో కూడా చూసాం మనం, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించడమే ఆయన చిత్తము, ఆయన ఆజ్ఞలు జయకుండా ఆయన దృష్టికి ఇష్టమైన చేయడం ఆయన చిత్తము. మరి ఆయన చిత్తము ఎరిగి ఆయన చిత్తానికి అనుగుణంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తా అంటున్నాడు. ఆ విధంగా మనకి ఏది కావాలన్నా ఆయన పైన ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాలి. మనకి భక్తులు, మనకి బైబిల్ గ్రంథంలోని అనేక మంది భక్తులు చూసినట్టు ప్రతి దానికి కూడా ఆయన మీద ఆధారపడిన వాటిగా మనం చూస్తున్నాం. ఇందా మనం చూసిన విషయాలన్నింటిలో కూడా మనం ఏమి అడగాలి అనేది కూడా మనం మన బైబిల్ స్టడీలో చూస్తున్నాము. మనకి కోతకు పనివారిని పంపమని దేవుణ్ణి అడగాలి, జ్ఞానం కుదువుగా ఉందని మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా మనకి దేవుడు వాటిని దయచేస్తాడు. ఆ జ్ఞానం సొలొమోను మహారాజు ఎంతో ధనవంతుడు, దావీదు మహారాజు గారు ఎంతో ధనము, అవన్నీ కూడా సమకూర్చి బంగారం వెండి సమకూర్చి దేవాలయం కట్టమని చెప్పినప్పుడు ఈయన రాజుగా అయిన తర్వాత దేవుని ప్రార్థన చేసుకున్నాడు సొలొమోను మహారాజు. అయ్యా నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను మహారాజు అయ్యా నాకు జ్ఞానం ఏమని అడుగుతాడు. నిజంగా చాలా మంది మనం ఈ రోజు దేవుని ప్రార్థించి దేవుని ప్రార్థనలో దేవుడు నీకు ఏమి కావాలి అని అడిగే వరకు మనం ప్రార్థించగలుగుతున్నామా? ఒకవేళ అడిగితే మనం దేవుని ఏమి అడగడానికి సిద్ధపడున్నాము, ఏమి అడుగుతున్నాము అనేది మనం మన ప్రార్థనలో మనం పరిశీలించవలసిందిగా మీ అందరు కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మనం నిజంగా ఆ విధంగా ఉన్నట్టయితే జనములను మనం అడిగితే, మనం అడగాలి కానీ అడుగు వారికి మరి నిత్యముగా పరిశుద్ధాత్మను దయచేస్తానని చెప్తున్నాడు దేవుడు. అంటే మన ప్రార్థనలో, మన ప్రార్థనలో ఏ విధంగా ఏమి అడగాలి, మన ఏ ఆయన ఏం దయచేస్తారనేది మనం ఎరిగి, ఆయన మనసును ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఆదిమ సంఘంలో కూడా శిష్యులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వలె నాలుగులుగా విభాగింపబడి వారి మీద వాలినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే మన ప్రార్థన, ప్రార్థన ఫలితం యేసుక్రీస్తు ప్రభు వారు మనకి పరిశుద్ధాత్మ తప్పకుండా దయచేస్తారు. నిజంగా మనకు ప్రార్థన చేయటం అనేది రాకపోతే ఎలా చేయాలనేది మనకి తెలియకపోతే రాకపోతే ప్రభువే నేర్పిస్తారు. మనకి రోమిలు రాసిన పత్రిక 8:26 యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉండి మీకు నేర్పిస్తారు, మీ తరఫున ప్రార్థన చేస్తాను కూడా ఇక్కడ మనకి బైబిల్ వాక్యం చదివిస్తుంది. అంటే మనకి ఆ పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉంటే మన ప్రార్థన, పరిశుద్ధాత్ముడి తోడుగా ఉన్నప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, మనం మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆయన చిత్తం తెలుసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అనేది మనకి వీటన్నిటి విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం చేసే ప్రార్థనలో మన ప్రార్థన అనేది పట్టుదల కలిగిన ప్రార్థన అయి ఉండాలి, ఆయన చిత్తం ఎరిగి చేసే ప్రార్థన అయి ఉండాలి. అదేవిధంగా ఆ ప్రార్థనే మన యొక్క ప్యాషన్, మనకు అభిరుచిలాగా మనం దాన్ని మార్చుకోగలగాలి. ఆ ప్రార్థనలో తప్పకుండా థ్యాంక్స్ గివింగ్ అనేది అది మ్యాండేటరీగా ఉండాలి. అదేవిధంగా మధ్యవర్తిత్వ ప్రార్థన, ప్రే ఫర్ ఇంటర్సెషన్ అని మన ఇతరుల కోసం చేసే ప్రార్థన, మన ప్రార్థన అంతా కూడా ఇతరుల కొరకు, ఇతరుల రక్షణ కొరకు. ఎందుకంటే అనేక మంది ప్రజెంట్ ఈ యొక్క మన భారతదేశం అయితే మనకు ఉన్నటువంటి పాపులేషన్ ఓన్లీ 1% మాత్రమే క్రైస్తవులు, అంటే 150 కోట్ల జనాభాలో 1.5 crores మాత్రమే క్రైస్తవులు. వీరిలో కూడా కొంత క్యాథలిక్స్ ని ఇంకా డిఫరెంట్ డినామినేషన్ తీస్తే 1 crores వరకు ఉండొచ్చేమో. మరి ఎంతమంది మాత్రమే ఉండాలంటే రిమైనింగ్ వాళ్ళకి సత్య సువార్త అందచేయబడలేదని కదా, వాళ్ళందరూ కూడా రక్షించబడలేదని కదా. మరి వారందరి కోసం మనకి భారం లేదా, దేవుడు మనకు బాధ్యత అప్పగించలేదా? దేవుడు మనకి ఏం బాధ్యత అప్పగించాడు? మత్తయి సువార్త 28:18 చెప్తాడు, మీరు సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మ ఇచ్చి వారందరినీ కూడా శిష్యులనుగా తయారు చేయడని చెప్తున్నాడు మనకి. మరి ఆ బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం వారందరి గురించి కూడా ప్రార్థన చేయాలి కదా. నిజంగా మనం ఈ రోజు ఈ రక్షణానందాన్ని అనుభవిస్తున్నాం అంటే ఆ యొక్క ఆదిమ సంఘం నుంచి దేవుని శిష్యులు దేవుని వాక్యాన్ని మన దగ్గర తీసుకొచ్చి సత్య సువార్తను మనకి తెలియజేయడం వల్ల కదా ఈ రోజు ఈ సువార్త మన వరకు వచ్చింది. అదేవిధంగా మనము రక్షించబడి మనం ఈ రోజు ఇంకా ఈ విధంగా జీవించి ఉన్నామంటే ఆ కారణం ఉంది. ఆ కారణం తెలుసుకుని ఆయన మనసును ఎరిగి ఆయన యొక్క పనిలో మనం నిమగ్నం అవ్వాలి. కోత ఎంత విస్తారమో కోత పనివారు కొద్దిగా ఉన్నారన్నారు కదా. మనం ఆ యొక్క బాధ్యత తీసుకుని స్వార్థ పరిస్థితుల్లో ముందుకు వెళ్తూ ప్రార్థనలో కలిగినట్టయితే మన ప్రార్థన జీవితం ఎంతో ఫలవర్తంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ప్రార్థన మనకి మదర్ తెరిసా గారు తెలుసు కదా, మదర్ తెరిసా గారు ప్రార్థన చేసి ఆవిడకి ఆ సెయింట్హుడ్ వచ్చే క్రమంలో ఒక ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ ఆవిడ నడుతారనమాట, అమ్మ మీరు సెయింట్హుడ్ వస్తున్నాయి కదా, మీకు త్వరలో వస్తున్నాయి కదా తీసుకోబోతున్నారు సెయింట్హుడ్ అనేది, సెయింట్హుడ్ వస్తుందని ప్రపోజల్ కూడా వెళ్ళాయి కదా, మీరు అసలు ప్రార్థన ఎలా చేస్తారు, దేవుడు మీకు ఏ విధంగా మీ ప్రార్థన సక్సెస్ అయ్యారు మీరు అని అడిగితే ఆవిడ ఒకటే చెప్తారు, నేను ప్రార్థన అసలు నేను ప్రార్థన ఏమి చేయనండి అని అంటారు. అందరికి ఆశ్చర్యం వేస్తుంది, ఇది నేను ప్రార్థన చేయడం అంటే నేను మౌనంగా మోకాళ్ళలోని మౌనంగా ఉంటానని అంది. అదేంటనే అర్థం కలిగారు, అందరికి అర్థం కాదు ఆ ప్రశ్న వాళ్ళకి. అప్పుడు చెప్తాను అనమాట, నేను ప్రార్థనలో అడగటం కాదు, దేవుడు ఆ యొక్క నేను మౌనంగా ఉన్నప్పుడు ప్రార్థనలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడో వింటా ఉంటానండి, నేను ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నాను, అందుకే నేను మౌనంగా ఉంటానండి, ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉన్నానంటది. మరి అంత గొప్ప ప్రార్థన, ప్రార్థన పత్రాలు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మరి మన ప్రార్థన కూడా అంత ఫలభరితమైన ప్రార్థనలాగా ఉందా లేదని మనం చూసుకోవాలి. మన అపొస్తలుడైన పౌలు గారు కూడా కొలసీలు రాసిన పత్రిక 4:2-6 చెప్పినప్పుడు ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్తారు, విసుగక ప్రార్థన చేయండి అని చెప్తారు. అప్పటికే ఆయన ప్రజల్లో ఉంటారు, ప్రజలు ఉన్నప్పుడు కొలసీ సంఘానికి లెటర్ రాస్తుంటారు అన్నమాట. ఆయన ఆ ప్రజల్లో ఉండి కూడా నన్ను ప్రజల్లోంచి విడిపించబడేలాగా, చట్టం నాకు వర్తించి నన్ను రిలీజ్ చేసేలాగా ప్రార్థన చేయడం అని చెప్పు. నేను ఏదైతే సత్య సువార్తను విస్తరింపజేస్తున్నానో ప్రకటిస్తున్నానో ఆ సత్య సువార్త ప్రకటించడానికి వీలు కలిగినట్లుగా, నాకు సమయం వీలు కలిగినట్లుగా మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం చూడొచ్చు. అక్కడే అదే 6 సమయంను పూనిక సద్వినియోగం పరుచుకుంటూ ప్రార్థన చేయమని అక్కడ మన ప్రార్థన గడపమనే విషయాన్ని పౌలు గారు మనకు హెచ్చరిస్తున్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు. మరి ఈ ప్రార్థన అనేది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో చెప్పిన అంశంలో ఒక అంశం ఇది. ప్రార్థన, ప్రార్థన మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనేది ఆయన క్లియర్ గా చెప్పారు మనకి. అదేవిధంగా ప్రార్థన చేసినటువంటి భక్తుల జీవితాలు మనం చూసాము. వాళ్ళ ప్రార్థన ద్వారా ఎటువంటి మేలులు పొందుకున్నారు, ప్రపంచాన్ని ఏ విధంగా తలకిందులు చేశారో కూడా ఆదిమ సంఘంలో మనం చూడగలిగాము. అదేవిధంగా ప్రార్థన జీవితం కోల్పోవటం వల్ల నష్టపోయిన వారిని కూడా చూసాము. మరి వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినవి వాళ్ళలా మనం ఉండకూడదు, ప్రార్థనా జీవితాన్ని మనం కోల్పోకూడదు. ప్రతి విషయంలో కూడా దేవుని పైన ఆధారపడుతూ ప్రార్థన చేసినట్టయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు, మన జీవితాల్లో గొప్ప గొప్ప విషయాలు మనం చూస్తూ గొప్ప పరిచయలు కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా ఈ ప్రార్థనలో మన ప్రాముఖ్యమైన అంశాలు మనం చెప్పుకున్న అంశాల్లో మొదటిది పట్టుదల కలిగిన ప్రార్థన, రెండవది ప్యాషనేట్ ప్రేయర్, మూడవది థ్యాంక్స్ గివింగ్ అనేది ఉండాలి, ఫోర్త్ వన్ ఒక మధ్యవర్తిత్వ ప్రార్థన సహోదరుల వరకు ప్రార్థన చేసే వారికి ఉండాలి, ఐదవది డిపెండెన్స్, ప్రతి విషయాన్ని కూడా దేవుని పైన ఆధారపడే విధంగా మన ప్రార్థన ఉన్నట్లయితే మరి తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు. అటువంటి ప్రార్థన మనం అందరం నేర్చుకుందాము, అటువంటి ప్రార్థనలోని చదువుదాము, మన జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని దేవునికి ఇష్టమైన ప్రార్థనా జీవితంగా దేవునికి అనుకూలమైన రీతిలో దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని మనం అమలుపరిచే ఒక పాత్రలుగా ఉంటూ ప్రార్థనలో మనం ముందుకి గడపాలని కూడా నేను మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. మరి అటువంటి ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చేలాగన, పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించేలాగన మనందరం కూడా ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని మీ అందరూ కూడా మరొకసారి నేను ఈ ప్రార్థనాపురం తెలియపరుస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చేటువంటి ఎస్ఎఫ్జే పరిచయాలందరూ కూడా నా వందనాలు తెలియపరుస్తూ నాకు వాక్యాన్ని ముగిస్తున్నాను. రైతర్ కదా.